తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
నమస్కారం, ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కార్యక్రమంలో జీవ రసాయనాల వాడకం గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల పొలాసా విద్యార్థులు పాల్గొన్నారు. వారి పాత్రలు మరియు పోషించిన వ్యక్తులు: వీరయ్య పొలంలోని మొక్కగా దీక్షిత, వీరయ్య పొలంలోని రెండవ మొక్కగా సాయిశ్రీ, రైతుగా ఉదయ్, పక్క పొలంలోని మొక్కగా యామిని, రెండవ రైతుగా రాజేష్, వ్యవసాయ అధికారిగా శివప్రసాద్. సమగ్ర చీడపీడల యాజమాన్యంలో భాగంగా నేటి రైతులు ఎక్కువగా రసాయన పద్ధతులపైన ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగంలో వీటికి ప్రత్యేకమైన జీవ ఎరువులు కూడా ఉన్నాయి, కానీ రైతులకు వీటిపైన అవగాహన లేకపోవడం వలన ఇంకా రసాయన ఎరువులే వాడుతున్నారు. చీడపీడలు పంటలను పలు దశల్లో ఆశించి పంట దిగుబడిని తగ్గించి బహిరంగ మార్కెట్లలో వాటి విలువలను గణనీయంగా తగ్గించడం వలన రైతులు చాలా నష్టపోతున్నారు. చీడపీడలను వాటి ఉధృతి తగ్గించడానికి కేవలం రసాయన మందులకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయంగా పద్ధతులను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వీరయ్య పొలంలోని మొక్కలకు మరియు వీరయ్యకు మధ్య జరిగే సంభాషణను విందాం.
ఆహా, ఏం చల్లగాలి! ఇవాళ వాతావరణం చాలా బాగుంది.
కానీ ఏం చేస్తాం, ఈ పురుగు మనల్ని చంపేస్తున్నాయి.
అవును, నిజమే.
పక్క కమల్ పొలంలో చూడు, పురుగులు చాలా తక్కువగా ఉన్నాయి.
అవును, అతనేదో కొత్త పురుగుల మందు వాడుతున్నాడంట.
మరి మన రైతు ఇప్పటి వరకు ఏం చేయలేదు, కీటకాల సంఖ్య ఏమీ తగ్గడం లేదు.
అవును, అసలు మన రైతు ఏం చేస్తున్నాడో ఏమో.
కీటకాలు బాగా అయ్యాయి, తక్షణమే సాగుగారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మందులను తెచ్చి పిచికారీ చెయ్యాలి. ఈ దెబ్బకు కీటకాలు అంతేగా.
సాగుగారి దగ్గరికి వెళ్తారు.
ఏమి వీరయ్యా ఇలా వచ్చావు?
ఏం చేద్దామయ్యా, నా పొలంలో పురుగుల బాధ రోజు రోజుకి పెరుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు సాగుగారి.
అవునా, మరి పురుగుల మందులను పిచికారీ చేశావా?
అందుకే అయ్యా నీ దగ్గరికి వచ్చాను.
అయితే నీకు మందులు ఇస్తాను, తీసుకెళ్లి పిచికారీ చెయ్యు.
సరే అయ్యా, అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తాను.
రైతు పొలంలోకి వస్తాడు.
అమ్మో, మళ్ళీ ఇవే మందులా?
వద్దు వీరయ్యా, వద్దు, ఇలాంటి మందులు వద్దు.
ఏమైంది అలా అంటున్నారు? ఎప్పుడు ఇవే వాడుతున్నా కదా, పురుగులు చేస్తున్నాయి కదా.
అక్కడే తప్పు చేస్తున్నావు వీరయ్యా.
అసలు నువ్వు గమనిస్తున్నావా వీరయ్యా?
ఏమయ్యింది, గమనిస్తూనే ఉన్నా కదా.
పురుగులు చావట్లేదు, అవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి.
అందుకే అవి చావట్లేవు, అవి మమ్మల్ని తిని పంటను నాశనం చేస్తున్నాయి.
ఎందుకు అలా జరుగుతుంది? నేను సరిగ్గానే పిచికారీ చేస్తున్నా కదా.
కమల్ పొలంలో చూసావా ఏం వాడుతున్నాడో?
అవును, అసలు పురుగులు చాలా తక్కువగా ఉన్నాయి.
పోయినసారి కూడా పంట దిగుబడి కూడా నాకన్నా కమల్కే ఎక్కువ వచ్చింది.
కమల్ ఏం చేశాడో కనుక్కో ఒకసారి.
సరే కనుక్కుంటాను, అతను ఏం చేశాడో ఓసారి నేను అడిగి తెలుసుకుంటాను.
వీరయ్య పక్క పొలంలోకి వెళ్తాడు. అక్కడ కమల్ పొలంలోని మొక్కతో సంభాషిస్తాడు.
అరే, ఏం గమ్మత్తు చేశాడు కమల్, నిజంగానే పురుగులు లేవు ఈ కమల్ పొలంలో.
ఏంటి వీరయ్య ఇటుపక్కకి వచ్చావు?
నా పొలంలో పురుగుల బాధ తట్టుకోలేకపోతున్నాను అస్సలు.
మరి మందులు పిచికారీ చెయ్యలేదా?
లేదు, నేను పిచికారీ చేసే మందుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది.
అలాగా, మరి ఏం చేద్దామనుకుంటున్నావు?
అందుకే ఇలా వచ్చాను, కమల్ ఏం వాడుతున్నాడో.
నీకు తెలీదా, కమల్ జీవరసాయనాలు వాడుతున్నాడు.
జీవరసాయనాల వాటి వల్ల కూడా ప్రయోజనం ఏమైనా ఉంటుందా?
వాటి వల్లేగా పురుగులు చస్తున్నాయి, మళ్ళీ కాలుష్యం కూడా కాదు వీటి వల్ల.
అవును, ఆయన కమల్ ఈ జీవరసాయనాలు ఎక్కడి నుండి తెచ్చాడు?
కమల్ ఈ జీవరసాయనాలు దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారి నుండి తీసుకుని వచ్చాడు.
సరే, నేను కూడా అధికారి కలిసి జీవరసాయనాలు తెచ్చుకుంటాను.
వీరయ్య వ్యవసాయ అధికారి దగ్గరకు వెళ్తాడు.
నమస్కారం అయ్యా.
ఆ నమస్తే, చెప్పు వీరయ్య.
అయ్యా, నేను నా పంటలో చీడపీడలను నివారించడానికి వాటి బాధ తట్టుకోలేకపోతున్నాను, దానికి పరిష్కారం మీరే చెప్పాలి.
ప్రస్తుత రోజుల్లో జీవరసాయనాలను రైతులు ఎక్కువగా వాడుతున్నారు, నువ్వు కూడా ఉపయోగించి చూడు వీరయ్య, మంచి ఫలితం ఉంటుంది.
ఈ జీవరసాయనాలు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇవి పురుగులకు రోగాలను కలగజేసి వాటిని క్షీణించిపోయేలా చేస్తాయి. ఎక్కువగా వైరస్ ఆధారిత జీవరసాయనాలు వాడతారు.
అసలు పురుగులలో రోగాలు కలిగజేసే సూక్ష్మజీవులు ఏంటి అసలు?
వీరయ్య, పురుగులలో రోగాలను కలగజేసే సూక్ష్మజీవులు ముఖ్యంగా వైరస్లు, బ్యాక్టీరియా, కీటక శిలీంధ్రాలు.
అలాగా, అయితే వైరస్లో దేన్ని ఎక్కువగా రసాయనంగా వాడతారు?
కమల్ అయితే ఎన్పివి ద్రావణాన్ని వాడుతుంటాడు.
అసలు ఎలా వాడతారు కమల్? దాని ప్రభావం ఎలా చెప్తుంది?
ఎన్పివి ద్రావణాన్ని పొలంలో మొక్కలపై పిచికారీ చేయడం వల్ల ఆ ఆకులను పురుగులు తినడం వలన వైరస్లు పురుగు లోపలికి వెళ్ళి పురుగుకు రోగం కలగజేసి పురుగును నాశనం చేస్తాయి.
మరి వీటి వలన వేరే జీవులకు హాని కలగదా?
ఈ సూక్ష్మజీవులు కేవలం చీడపీడలపైన మాత్రమే ప్రభావం చూపుతాయి, మిత్ర పురుగులపై, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపవు.
పత్తి పంట పురుగులకు వాడచ్చు కదా ఇవి?
సరే వీరయ్య, అయితే పత్తి పంటను ఆశించే శనగపచ్చ పురుగు ఉధృతి తగ్గించడానికి HA NPV ద్రావణం హెక్టార్కి 500 ml చొప్పున పిచికారీ చేయాలి.
ఎంత మోతాదులో పిచికారీ చేయాలి?
ప్రతి పురుగుకు వాటికి సూచించిన NPV ద్రావణాన్ని 250 నుంచి 500 LI హెక్టార్కు పిచికారీ చేయడం వలన పంటలో వివిధ చీడపీడల ఉధృతి గణనీయంగా తగ్గించవచ్చు వీరయ్య.
ఆధారిత జీవరసాయనాలలో ఏది అధిక భాగం?
రైతులు ఉపయోగించే జీవరసాయన మందులలో బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు అధిక భాగం.
ఇవి మార్కెట్లో దొరుకుతాయా అధికారి గారు?
ఈ మార్కెట్లో పొడి రూపంలో లభ్యమవుతాయి. ఈ జీవరసాయనాలు BT మందులు లేదా BT ఫార్ములేషన్స్ అని వాడుకలో ఉంది.
ఈ బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు ఎలా వాడాలి?
ఇవి కూడా వైరస్ ఆధారిత జీవరసాయనాలు ఎలా వాడతారో అలాగే ఇవి కూడా అదే విధంగా వాడుకోవాలి.
ఇవి మార్కెట్లో ఏ పేర్లలో దొరుకుతాయి అధికారి గారు?
ఉదాహరణకు బయోబీట్, డెల్ఫిన్, డైఫాల్ వంటి పేర్లలో ఇవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
వీటిని ఎంత మోతాదులో పిచికారీ చేయాలి?
పంటలలో వీటిని పిచికారీ చేయాలన్నప్పుడు రైతులు ప్రతి లీటర్ నీటికి 1 గ్రాం పొడిని లేదా ద్రవరూపమైతే 1 ml కలిపి పంటను పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి.
చివరిగా మీరు కీటకనాశక శిలీంధ్రాల గురించి కూడా కొద్దిగా సమాచారం ఇవ్వచ్చు కదా?
సరే వీరయ్య, ముఖ్యంగా 3 రకాల శిలీంధ్ర జాతులు బవేరియా బసియానా, మెటారైజం అనిసోఫిలే, వట్టిసీలియం లెకాని మార్కెట్లో తడి పౌడర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.
మరి ఎక్కువగా ఉన్నప్పుడు శిలీంధ్రాలు పనిచేస్తాయా? పనిచేస్తే ఎలా వాడాలి?
పంటలలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పొడి మందును 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చు వీరయ్య.
అసలు ఇవి ఎలాగా పనిచేస్తాయి?
ఇవి పంటలలో పిచికారీ చేసుకుంటే హానికర పురుగులను ఆశించి బూజులుగా ఏర్పడి పురుగును నిర్వీర్యం చేస్తాయి.
సుడిదోమ, ఆకుముడత పురుగుల ఉద్రిక్తికి ఏం వాడాలి?
అయితే బవేరియా బసియానా ఉపయోగించి వీటిలో సుడిదోమ, ఆకుముడతను పురుగులను ఉధృతి తగ్గించవచ్చు.
ఇవి మార్కెట్లో ఏ పేర్లో దొరుకుతాయి?
ఈ కీటక నాశక శిలీంధ్రాలు భీమా, BCC, విశ్వాభై, వర్టికేర్, స్పైడర్, లేసర్ వంటి పేర్లతో దొరుకుతున్నాయి.
ధన్యవాదములు అయ్యా, ఇట్టి మంచి సమాచారం ఇచ్చినందుకు, మరీ మంచి సూచనలు చెప్పినందుకు.
సరే వీరయ్యా, ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నీ పంట దిగుబడి పెంపొందుటకు ఇది చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
సరేనయ్యా, నేను వెళ్ళి వాటిని ప్రయత్నిస్తాను ఈసారి.
రాజయ్య తన పంటలో పెరిగిన పురుగులను తగ్గించడానికి గల జీవరసాయనను తీసుకువెళ్తాడు. వీరయ్య తన పొలం వద్దకు చేరుకొని ఆలోచిస్తూ ఉండగా కమల్ అనే పక్క రైతు వస్తాడు.
ఏంటి వీరయ్య తెగ ఆలోచిస్తున్నావు, ఏమైనా సమస్య వచ్చిందా?
అలా ఏం లేదు కమల్, ఏమి చేయాలో అర్థం కావట్లేదు.
ఏంటి నువ్వు కూడా జీవరసాయనాలు వాడుతున్నావా? నేనెప్పుడు గమనించనే లేదు.
లేదు లేదు, ఇప్పుడే వ్యవసాయ అధికారిని కలిశాను, జీవరసాయనాలు వాడమని చెప్పాడు.
చాలా మంచి ఆలోచన అది.
నేను అదే అనుకుంటున్నాను, పోయిన పంటలో నీకు ఎక్కువ దిగుబడి వచ్చింది కదా.
అవునవును, నాకు పోయిన పంటకు నేను కూడా జీవరసాయనాలు వాడాను, ఇప్పుడు కూడా వాడుతున్నాను. అందుకే నాకు చాలా దిగుబడి వస్తుంది.
మందుల వాడకం ఎలా చేయాలో ఆలోచిస్తున్నాను ఇక్కడ కూర్చొని.
అవును, మందుల వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాగా అయితే ఇప్పుడు నేనేం చేయాలి, అసలు ఎలా పిచికారీ చేయాలి?
మామూలుగా నువ్వు ఎప్పుడూ పిచికారీ చేస్తావే అలాగే చేయాలి. ఉదయం లేదా సాయంకాలంలో పిచికారీ చేయాలి.
అలాగా, నాకు తెలియదే, నేను ఉదయం సాయంత్రం అప్పుడప్పుడు మధ్యాహ్నం కూడా పిచికారీ చేస్తుంటాను.
అలా చేయొద్దు వీరయ్య, జీవరసాయన ద్రావణాన్ని సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి.
సూర్యరశ్మి లేదా మధ్యాహ్నం సమయంలో పిచికారీ చేస్తే ఏం జరుగుతుంది?
సూర్యరశ్మి సమయంలో పిచికారీ చేస్తే సూర్యరశ్మిలో అల్ట్రావైలెట్ కిరణాలు వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందుకే సాయంత్రం కాలంలో పిచికారీ చేయాలి.
అవునా, ఈ విషయం తెలియక నేను మధ్యాహ్న సమయంలో పిచికారీ చేస్తున్నాను.
అదే చెప్తున్నాను, ఇప్పటి నుండి అలా చేయకు. సాయంకాలం సమయంలో జీవరసాయనాలు వాడు.
ఇవి తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఒక వైరస్ ద్రావకం 6 నెలల నుండి 7 కంటే ఎక్కువ నిలువ ఉండవు.
అలాగైతే తయారీ తేదీని కూడా పరిశీలించాలి కదా.
అవును, నిల్వ ఉండే తేదీని ఖచ్చితంగా పరీక్షించాలి.
అలాగైతే సరే, మరి నేను ఇట్టి జాగ్రత్తలు తీసుకుంటాను.
ఇంకొక మాట నీకు చెప్పాలి.
ఏమిటది, చెప్పు కమల్.
జీవరసాయన ద్రావణాన్ని మొక్కల అంతటా సమర్థంగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.
మరి మన శరీరం మీద పడితే ఎలాంటి ఇబ్బందులైనా కలుగుతాయా?
అవును, ఇవి మన శరీరం మీద పడకుండా చూడాలి. మన శరీరం మీద పడితే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి.
అలాగైతే సరే, నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను.
చాలా మంచిది వీరయ్య, నీ యొక్క పంట దిగుబడి ఈ పురుగుల వలన దెబ్బతినకుండా ఉంటుంది.
సరే కమల్, ధన్యవాదములు నాకు ముఖ్యమైన విషయం చెప్పినందుకు.
సరే వీరయ్య, నేనుంటాను మరి.
సరే కమల్.
ఇప్పటి వరకు జీవరసాయనాల వాడకం గురించి విన్నాం కదా. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త విషయంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్కారం.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో మహిళల ఎముకల ఆరోగ్యం కొరకు కాల్షియం గురించి తెలుసుకుందాం. మహిళల ఎముకల ఆరోగ్యం కొరకు కాల్షియం. కాల్షియం శరీరంను నిర్మించే పోషకాలలో ఒకటి. మన రోజువారీ ఆహారంలో కాల్షియం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బలమైన ఎముకలు మరియు దంతాలు ఏర్పడడానికి సరైన కాల్షియం తీసుకోవలసిన అవసరం ఉంది. కాల్షియం నిస్సందేహంగా మన ఆరోగ్యం కొరకు ఒక అత్యవసర పోషకంగా ఉంది. పోషకాలు మరియు స్థాయిలు తీసుకోవడం అనేది పురుషులు మరియు మహిళలలో మారవచ్చు. కొన్నిసార్లు స్త్రీలకు తమ ఆరోగ్యం నిర్వహించడానికి కొన్ని అదనపు పోషకాల అవసరం కావచ్చు. సాధారణంగా మహిళలకు వారి శరీరంలో కాల్షియం 1000 నుండి 1200 మిల్లీగ్రాముల అవసరం ఉంటుంది. దీనికన్నా తక్కువ మొత్తంలో కాల్షియం ఉంటే గనుక లోపమవుతుంది. మహిళల్లో కాల్షియం లోపలక్షణాలు స్పష్టమైనవి కాదు. మహిళల్లో కాల్షియం లోపలక్షణాలను తెలుసుకోవడం ఉత్తమం. మహిళల్లో కాల్షియం లోపలక్షణాలను గుర్తించకుండా వదిలివేస్తే అది బోలు ఎముకల వ్యాధి అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ముందుగా మహిళల్లో కాల్షియం లోపలక్షణాలను గుర్తించటానికి రక్త పరీక్షలు చేసి తద్వారా కాల్షియం స్థాయిలను తనిఖీ చేయాలి. కాల్షియం మీ ఎముకలు మరియు దంతాలు నిర్మాణంకు ముఖ్య పోషకంగా ఉంది. మీ కండరాల పనితీరు ఈ పోషకం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాక మీ ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఐరన్ మరియు విటమిన్ డి వంటి సూక్ష్మ పోషకాల మాదిరిగా కాల్షియం కూడా శరీరంలో లభించే ముఖ్యమైన ఖనిజంలో ఒకటి. శరీర ఎముకలు మరియు కండరాలతో పాటు నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి కాల్షియం సహాయపడుతుంది. 90% కాల్షియం మన శరీరంలో ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని ఎముకల నిర్మాణాన్ని సరిగ్గా పనిచేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. 10% కాల్షియం మన శరీరంలో ఉండే రక్తంని గడ్డకట్టకుండా ఉంచడానికి, కండరాలు నరాలు పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది హృదయ స్పందన క్రమబద్ధీకరణకు దోహదం చేస్తుంది. మహిళల్లో కాల్షియం లోపలక్షణాలలో ఒకటిగా తిమ్మిరి మరియు కండరాల నొప్పులు ఉంటాయి. ఈ పరిస్థితిని వదిలేస్తే అప్పుడు మీ నాడులు సరిగ్గా సంకేతాలను పంపడం నిలిపివేసే అవకాశం ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన గుండె కొరకు కాల్షియం అవసరం. మీరు గుండె చప్పుడుని తప్పక చూడాలి. కాల్షియం లోపం ఉంటే కనుక గుండె చప్పుడు మీద ప్రభావం చూపుతుంది. అయోమయం, సైకోసిస్ మరియు అలసట వంటివి మహిళల్లో కాల్షియం లోపలక్షణాలుగా ఉంటాయి. అందువలన మీ మెదడుకు చాలా కాల్షియం అవసరం. అయితే ముసలి మహిళలలో కాల్షియం లోపం లేకుండా మెరుగైన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నివారణలు: కాల్షియం మందులు తీసుకోవడం అనేది కాల్షియం లోపాల చికిత్స నివారణలో ఒకటి. ఇది ముసలి మహిళలలో కాల్షియం లోప విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు: కూరగాయలలో మనకు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 19 నుండి 64 సంవత్సరాల వయసు ఉన్న పెద్దలకు రోజుకు 700 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం ఉంటుంది. పాలు, జున్ను మరియు ఇతర పాల ఆహారాలలో నువ్వులు, నారింజ, బాదాం, వైట్ బీన్స్, గుడ్డు, సోయాబీన్స్, ఆకుపచ్చ. ప్రతిరోజు ఎంత కాల్షియం అవసరం? ప్రతిరోజు మీకు అవసరమైన కాల్షియం మొత్తం మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది. రోజువారీ సగటు సిఫార్సు చేసిన ముత్తాలు మిల్లీగ్రాములలో క్రింద ఇవ్వబడ్డాయి. జీవిత దశ సిఫార్సు చేసిన మొత్తం: పుట్టిన నుండి 6 నెలల వరకు 200 మిల్లీగ్రాములు, శిశువులు 7 నుండి 12 నెలల వరకు 260 మిల్లీగ్రాములు, పిల్లలు 1 నుండి 3 సంవత్సరాల వరకు 700 మిల్లీగ్రాములు, పిల్లలు 4 నుండి 8 సంవత్సరాల వరకు 1000 మిల్లీగ్రాములు, పిల్లలు 9 నుండి 13 సంవత్సరాల వరకు 1300 మిల్లీగ్రాములు, టీనేజ్ 14 నుండి 18 సంవత్సరాల వరకు 1300 మిల్లీగ్రాములు, పెద్దలు 19 నుండి 50 సంవత్సరాల వరకు 1000 మిల్లీగ్రాములు, వయోజన పురుషులు 51 నుండి 70 సంవత్సరాల వరకు 1000 మిల్లీగ్రాములు, వయోజన మహిళలు 51 నుండి 70 సంవత్సరాల వరకు 1200 మిల్లీగ్రాములు, 71 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పెద్దలు 1200 మిల్లీగ్రాములు, టీనేజ్ గర్భిణి మరియు పాలిచ్చే తల్లులు 1300 మిల్లీగ్రాములు. కాల్షియం అధికంగా ఉండే ఆహారం: పాలు మరియు పాల ఉత్పత్తులు, పెరుగు, పాలు, జున్ను, చేప మరియు మాంసం మరియు బీన్స్, నువ్వు గింజలు, ఎండు చేప, సోయా బీన్స్, బాదం, గుడ్డు, టోఫు, వేరుశనగ, పండ్లు మరియు కూరగాయలు, కరివేపాకు, పుదీనా, బచ్చలి కూర, పాలకూర, బ్రోకలి, నేరేడు పండు, ఎండు ద్రాక్ష, బొప్పాయి, ఆకుపచ్చ బఠానీలు. కాల్షియం ఉత్పత్తులు: అధిక కాల్షియం పాలు, అధిక కాల్షియం సోయాబీన్స్ పాలు, రొట్టె, ఆకుపచ్చ కూరగాయలు. ఆకుపచ్చ కూరగాయలలో మనకు కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. బచ్చలి కూర, పుదీనా, అరటి మరియు బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలలో ఇనుముతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. కరివేపాకు 830 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పుదీనా 6 నెలల వరకు 205 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బచ్చలి కూర 82.3 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అరటి 6.77 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కరివేపాకులో అధిక మొత్తంలో కాల్షియం లభిస్తుంది. చిక్కుళ్ళు మరియు కాయధాన్యాలు, బీన్స్ పప్పు ధాన్యాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో కాల్షియంతో పాటు ప్రోటీన్స్, ఐరన్, జింక్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం మరియు ఫైబర్ యొక్క అద్భుతమైన వనరులు. వీటిలో కొన్నిటి యొక్క కాల్షియం పోషక విలువలను మేము క్రింద ఇస్తున్నాము. సోయాబీన్స్ తెలుపు 195 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఉప్పు శనగలు 150 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బీన్స్ 126 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. పిల్లలు 1 నుండి 3 సంవత్సరాలు 700 మిల్లీగ్రాముల కాల్షియం. పిల్లలు 4 నుండి 8 సంవత్సరాలు 1000 మిల్లీగ్రాముల కాల్షియం. పెసరపప్పు 43.13 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కూరగాయలు ఈ క్యాబేజీ, సోయాబీన్స్, క్యారెట్ వంటి కూరగాయలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విభిన్న పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు వాటిని మీ ఆహారంలో కనీసం వారానికి ఒకసారైనా తింటే కాల్షియం లభిస్తుంది. చైనీస్ క్యాబేజీ 58 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. క్యాబేజీ 51.76 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. క్యారెట్ 35.9 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల వైద్యులు కూడా వీటిని తినమని సిఫార్సు చేస్తారు. వీటిలో చాలా పోషకమైన విటమిన్లు కలిగి ఉంటాయి. అలాగే వీటిలో కాల్షియం కూడా అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. ఒక కప్పు డ్రై పండ్లలో కాల్షియం ఎంత ఉందో క్రింద మేము చెబుతున్నాము. ఆరెంజ్ మరియు కమల పండ్లు. ఆరెంజ్ మరియు కమలలో పోషకమైన మూలకాలతో నిండి ఉంటాయి. ఇందులో విటమిన్ సి అలాగే కాల్షియం ఉంటుంది. ఒక కప్పు అనగా 200 గ్రాములు ఒలిచిన నారెంజ్ మరియు కమలలో 72.2 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. విత్తనాలు పండ్లు మాత్రమే కాదు, కొన్ని విత్తనాలు కూడా కాల్షియం అధికంగా కనిపిస్తాయి. మీరు ఈ విత్తనాలను పాలలో లేదా డిష్ మీద అలంకరించడం ద్వారా ఉపయోగించవచ్చు. పాలు ఒక కప్పు పాలలో సుమారు 276 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. మీరు పాలతో చేసిన ప్రతి పదార్థంలో జున్ను, పెరుగు, వెన్న వంటి పదార్థంలో ఎక్కువ మోతాదులో కాల్షియం లభిస్తుంది. నాన్ సోయా మిల్క్ ఒక కప్పు పాలలో 200 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. తక్కువ కొవ్వు, ప్రోటీన్స్ బలవర్ధకమైన పాలు ఒక కప్పు పాలలో సుమారు 349 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పెరుగు కాల్షియం అధికంగా ఉండే ఆహారంలో పెరుగు ఒకటి. పెరుగులో విటమిన్ ఏ, విటమిన్ సి, ప్రోటీన్స్, పొటాషియం మరియు ఆరోగ్యాన్ని పెంచే మంచి కొవ్వు ఉంటాయి. 250 గ్రాముల పెరుగులో 296 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాల్షియం మందులు కాల్షియం లోపం ఉన్న వ్యాధిని నివారించడానికి చాలామంది కాల్షియం అధికంగా ఉన్న ఆహారంతో పాటు కాల్షియం సప్లిమెంట్లు తీసుకుంటారు. కాల్షియం మందులు ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని గుర్తించండి. శరీరంలో అధిక కాల్షియం స్థాయిలు దుష్భావాలు. శరీరానికి కాల్షియం చాలా ముఖ్యమైనది, అయినప్పటికీ కొన్నిసార్లు కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఈ క్రింద నష్టం జరుగుతుంది. కాల్షియం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం వస్తుంది. మూత్రపిండాలలో రాయి ప్రమాదం పెరుగుతుంది. థైరాయిడ్ మందులు మరియు కొన్ని యాంటీబయాటిక్ ప్రభావం తగ్గుతుంది. కొన్ని పరిశోధనలో అధిక కాల్షియం ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది. మీరు కాల్షియం లోపంతో వచ్చే వ్యాధును నివారించాలనుకుంటే మీ ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరో అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
గత వారం మొదటి ప్రశ్న,
చెరుకులో మొదటి 4 నెలలను ఏమంటారు? ఆప్షన్ ఏ బాల్యదశ, ఆప్షన్ బి పూతదశ.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ బాల్యదశ.
గత వారం రెండవ ప్రశ్న,
చెరుకు సాగులో 90 సెంటీమీటర్ల ఎడంతో ఉండే చాలలో నాటాలనుకున్నప్పుడు ఎన్ని మూడుకళ్ళ ముచ్చలు అవసరం? ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 16,000.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ 10,000.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు ఖమ్మం నుండి నాగబాబు, బోయిన్పల్లి హైదరాబాద్ నుండి లహరి, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, కూనబోయినపల్లె ఇల్లంతకుంట నుండి టాంగా, మల్లయ్య, గౌరవ్వ, వల్లూరు గ్రామం జోగులంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, లక్ష్మి, స్వీటీ, లింగన్వాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్, రాజు, రాణి, శ్రీను, సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీను, రాణి, ఉమేష్, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి, బండగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జీఎంబి రత్నాజీ బాబు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్, లలిత, రవిత్రేణి, జశ్విత, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని.
మొదటి ప్రశ్న, పత్తి పంటను నాశనం చేసే శనగ పచ్చ పురుగు ఉధృతి తగ్గించడానికి ఏ ద్రవణం వాడతారు? ఆప్షన్ ఏ HNPV ద్రవణం, ఆప్షన్ బి SNPV ద్రవణం.
ప్రశ్న మరోసారి,
పత్తి పంటను నాశనం చేసే శనగ పచ్చ పురుగు ఉధృతి తగ్గించడానికి ఏ ద్రవణం వాడతారు? ఆప్షన్ ఏ HNPV ద్రవణం, ఆప్షన్ బి SNPV ద్రవణం.
రెండవ ప్రశ్న,
ఎన్ని రకాల శిలీంద్ర జాతులు అందుబాటులో ఉన్నాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2.
ప్రశ్న మరోసారి,
ఎన్ని రకాల శిలీంద్ర జాతులు అందుబాటులో ఉన్నాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే SMS చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ,
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.